ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతులకు అదనపు ఆదాయం, పాలపుట్ట గొడుగుల పెంపక విధానం. చేను కబుర్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం. మేము బాబు జగ్జీవన్ రామ్, వ్యవసాయ కళాశాల సిరిసిల్లలోని బీఎస్సీ ఆనర్స్ వ్యవసాయ కోర్సు చదువుతున్న విద్యార్థులం. ప్రస్తుత కాలంలో ప్రజలకు పుట్టగొడుగుల్లోని పోషకాలు మరియు ఉపయోగాల గురించి అవగాహన, ఇంకా వాటి సాగుపై ఆసక్తి పెరిగింది. పుట్టగొడుగులను తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సులభంగా సాగు చేసి మంచి లాభం పొందవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రకరకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉండడం వలన మహిళలు, నిరుద్యోగ యువత ఈ పుట్టగొడుగులను సాగు చేసి ఉపాధి పొందవచ్చు. మన రైతులు కూడా ఈ పుట్టగొడుగులను వ్యవసాయ సంబంధమైన వ్యర్థ పదార్థాలతో సాగు చేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలతో సంవత్సరమంతా పంటను ఇచ్చే పాల పుట్టగొడుగుల పెంపక విధానం ఒక సంభాషణ రూపంలో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ సంభాషణలో పాత్రలు ఇలా ఉన్నాయి: సరిత, సునీత, దీప, సత్తన్న మరియు వెంకన్న. సరితగా అశ్విత, సునీతగా నవ్య, దీపగా తేజశ్రీ, సత్తన్నగా నారాయణ మరియు వెంకన్నగా మహేందర్ పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు మనం సంభాషణలోకి వెళ్దాం. సరిత, సునీత మరియు దీపల మధ్య సంభాషణ ఇలా మొదలైంది.
అవునే సునీత, ఏం చేస్తున్నారే? అసలు కనిపిస్తనే లేరు.
ఏం చేస్తామే సరిత, పనులేం లేవు కదా, ఖాళీనే, వరి కూడా వేసినాం.
అవునే సరిత, తిన్నారా మరి?
ఆ తిన్నా దీప, నువ్వు తిన్నావా?
ఆ నేను కూడా తిన్నానే. మరి ఏం కూర వండినవే?
ఏం కూర ఇక సరిత, పప్పు వండిన. మీదేం కూరనే?
మాది పుట్టగొడుగుల కూరనే.
గదేందే సునీత, గొడుగుల గొడుగులేందే, అసలు కూరేందే?
గొడుగులేందే సునీత, పురుగులలాగా.
అయ్యో గొడుగులు కాదే, పుట్టగొడుగుల కూరనే. మన సత్తన్న ఇంట్లోనే పండిస్తుండట.
అవునానే సునీత, గీ ముచ్చట నాకు తెలియనే తెలియదు.
అవునే, నాకు కూడా తెలియదు.
ఓ దీప సరిత, మొన్న నేను అటు దిక్కు పోతుంటే చూసిన, ఇంట్లోనే పండిస్తుండు మన సత్తన్న.
అవునానే, ఒకసారి మనం పోయి చూద్దామే మరి.
సరే పోదాం పద.
సత్తన్న ఇంటికి వెళ్లిన తర్వాత సత్తన్నతో పాటు వాళ్ళ తమ్ముడు వెంకన్న కూడా ఉండడం చూస్తారు.
అగో మీరేంది ఇటొచ్చిండ్రు,
బాగున్నారా అందరూ?
బాగున్నాం.
ఏం లేదే సత్తన్న, నువ్వు పుట్టగొడుగులు పెంచుతున్నావని వాటి గురించి తెలుసుకుందామని వచ్చినాం.
ఓహో గట్లనా, ఇగో మా తమ్ముడు వెంకన్న దగ్గర చూసి నేను కూడా మొదలుపెట్టినా.
అవునా, పుట్టగొడుగుల గురించి నీకెలా తెలిసిందే వెంకన్న?
సరిత, మన వ్యవసాయ వర్సిటీ వాళ్ళ అవగాహన కార్యక్రమంలో పుట్టగొడుగుల సాగు వల్ల కలిగే ఆదాయం, ఇంకా వాటి పోషక విలువల గురించి విన్నా. నాకు ఆసక్తి కలిగి వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకున్నా. పుట్టగొడుగుల సాగులో మెలకువలు నేర్చుకొని పండించడం మొదలుపెట్టినాను నేను.
పోయినసారి మా తమ్ముడింటికి పోయినప్పుడు చూసి పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకొని నేను కూడా ఇక్కడ పండిస్తున్నారా చెల్లమ్మ.
అవునే వెంకన్న, ఈ పుట్టగొడుగులేందే అసలు?
దీప, మనిషికి ఆహారంలా ఉపయోగపడే శిలీంధ్రాలు ఈ పుట్టగొడుగులు. వీటిలో ఎన్నో పోషకాలుంటాయి.
నాకు నువ్వు ఇచ్చినవి పాల పుట్టగొడుగులు కదా సత్తన్న, వీటిలో ఏమైనా రకాలుంటాయా?
ఆ అవునరా సునీత, వివిధ రకాలుంటాయి. ఇవి ఏంటి అంటే, అవి పాల పుట్టగొడుగు, తెల్లగుండి పుట్టగొడుగు, ముత్యాల చిప్ప పుట్టగొడుగు, వరిగడ్డి పుట్టగొడుగు, సాధారణంగా ఈ నాలుగు రకాలనే సాగు చేస్తున్నారా?
నువ్వు సాగు చేసే పాల పుట్టగొడుగులను ఎక్కడైనా పెంచవచ్చా సత్తన్న?
అవునరా దీప, ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకమైన వాతావరణం అనుకూలం. నేను పాల పుట్టగొడుగులు వేశాను కాబట్టి వీటిని పెంచడానికి 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 80 నుంచి 95% గాలిలోని తేమ మరియు తగినంత వెలుతురు ఉండాలిరా.
అవునే వెంకన్న, మరి వీటిని అన్ని కాలాల్లో మనం పెంచుకోవచ్చా?
అవునరా సరిత, దీన్ని ఎప్పుడు పెంచాలో నేను చెప్తా విను. మార్చి నెల నుండి అక్టోబర్ నెల వరకు గల వాతావరణం పాల పుట్టగొడుగులు పెంచడానికి బాగుంటుంది. కానీ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటిస్తే సంవత్సరం అంతా పెంచవచ్చు.
మరి ఈ పాల పుట్టగొడుగులను పెంచడానికి ఏమేమి అవసరం సత్తన్న?
ఏం లేదురా దీప, దీనికి ఏమేమి కావాలంటే ఎండిన వరిగడ్డి మరియు గడ్డి కత్తిరించడానికి కట్టర్లు, కొయ్య లేదా స్టీల్తో చేసిన ర్యాకులు, డ్రమ్ములు, గడ్డి ఉడకబెట్టడానికి పాత్ర, పాలిథిన్ సంచులు, గోనె సంచులు, రబ్బర్ బ్యాండ్లు, ప్లాస్టిక్ ట్రే మరియు కార్బండిజం, ఫార్మాల్డిహైడ్, బావిస్టిన్ మరియు ఫార్మాలిన్ రసాయనాలు మరియు డెటాల్ ద్రావణం, గాలిలోని తేమ మరియు ఉష్ణోగ్రతను తెలిపే థర్మోహైగ్రోమీటర్, బేబీ స్ప్రేయర్, మట్టి మరియు శుభ్రమైన నీరు, స్పాన్ అవసరం పడుతుందిరా.
స్పానా అంటే ఏంటి?
స్పాన్ అంటే పుట్టగొడుగుల విత్తనాలురా.
విత్తనాలా? అవెట్లా ఉంటాయే సత్తన్న? మరి కూరగాయల విత్తనాల లెక్క ప్యాకెట్లలో అమ్ముతారా?
మనం గుర్తింపు పొందిన పుట్టగొడుగుల కేంద్రం నుండి నాణ్యమైన స్పాన్ని సేకరించాలి.
అవునే వెంకన్న, మరి విత్తనాలు అంటున్నావు, వాటిని మన భూమిపైనే పండించాలా?
లేదురా చెల్లె, ఈ పుట్టగొడుగులను అనేక వ్యవసాయ వ్యర్థాలపై చిన్న చిన్న మార్పులు చేసి పెంచుకోవచ్చు. చౌకగా ఇంకా సులభంగా దొరకడం వల్ల నేను వరిగడ్డి వాడాను.
మనం వరిగడ్డిని ఎట్లా వాడుతాం మరి?
ముందుగా వరిగడ్డిని 3 నుండి 5 సెంటీమీటర్ల ముక్కలుగా కత్తిరించి, కత్తిరించిన గడ్డిని 4 నుండి 6 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత గడ్డిని గోన సంచిలో నింపి వేడి నీటిలో 1 గంట పాటు ఉంచి శుద్ధి చేయాలి. తర్వాత పుట్టగొడుగుల పెంపకంలో శుద్ధి చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత గడ్డిని 60 నుంచి 65% చెమ ఉండేలా నీడలో ఆరబెట్టాలి.
గడ్డి శుద్ధికి ఇంకేమన్నా పద్ధతి ఉన్నదా సత్తన్న?
ఉన్నదిరా సునీత. ఏందంటే అది కత్తిరించిన వరిగడ్డిని రసాయన చర్య పద్ధతిలో కూడా శుద్ధి చేసుకోవచ్చు. కత్తిరించిన వరిగడ్డి ముక్కలను 90 నుండి 100 లీటర్ల నీటిలో 200 ml ఫార్మాలిన్ మరియు 7.5 గ్రాముల కార్బండిజంతో కలిపి 8 నుంచి 12 గంటలు రాత్రంతా నానబెట్టి శుద్ధి చేసుకోవాలి. 60 నుంచి 65% చెమ్మ ఉండేలా గడ్డిని నీడలో ఆరబెట్టుకోవాలి.
అవునే వెంకన్న, మరి మనకు కావాల్సినంత తేమ వరిగడ్డికి ఉన్నది లేంది ఎట్లా తెలుసుకోవాలి?
తేమ శాతం తనిఖీ చేయడానికి చేతి నిండా గడ్డిని తీసుకొని వేళ్ల మధ్యలో ఉంచి పిండితే నీరు కారకుండా తగినంత తేమ శాతం ఉన్నట్లుగా నిర్ధారించుకోవాలి.
ఏం లేదురా సరిత, ఆ తర్వాత మనం బెడ్లను తయారు చేసుకోవాలి. బెడ్ల తయారీకి ముందు రోజు వాటిని పెట్టబోయే గదిని శుభ్రం చేసి 2% ఫార్మాలిన్ ద్రావణాన్ని గోడలకు, నేల పైకప్పు పైన చల్లి శుద్ధి చేసుకోవాలి. కిటికీలను కార్డ్బోర్డ్స్ లేదా కాగితంతో కప్పి గదిని చీకటిగా ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా వ్యాధులను, పురుగులను వ్యాప్తి చెందకుండా కూడా నివారించుకోవచ్చు.
బెడ్ల తయారీ అంటే ఏంది? ఏదో కొత్తగా ఉందే, అదేందో చెప్పు వెంకన్న.
చెప్తా వినరా సునీత. శుభ్రమైన పాలిథిన్ సంచుల్లో శుద్ధి చేసిన వరిగడ్డిని మరియు విత్తనాన్ని పొరలుగా పేర్చడాన్ని బెడ్ల తయారీ అంటారు. మనం చేతులను డెటాల్ ద్రావణంతో శుభ్రపరచుకొని విత్తనం కవర్ వెలుపలి భాగాన్ని, ప్లాస్టిక్ ట్రే మరియు ఇనుప చువ్వను కూడా డెటాల్ ద్రావణంతో శుభ్రపరచుకోవాలి. విత్తనాన్ని కవర్లో నుండి ట్రేలో వేసి బాగా కలపాలి.
సునీత, ఆ తర్వాత మనం ఆరబెట్టిన గడ్డిని 80 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పు గల పాలిథిన్ సంచులో 5 సెంటీమీటర్ల మందం వేసి విత్తనాన్ని మధ్యలో ఇంకా అంచుల వెంట వేయాలి. ఇలా 4 నుండి 6 వరుసల విత్తనం ఉండేలా చూసి రబ్బర్తో గాని గట్టిగా బిగించి కట్టాలి. గాలి వెళ్లేందుకు వీలుగా సంచికి 4 వైపులా 15 నుంచి 20 రంధ్రాలు ఇనుప చువ్వ సహాయంతో సంచికి రంధ్రాలు చేసి దానిపైన తేదీని రాసుకోవాలి.
గంతేనా ఇక పుట్టగొడుగులు వస్తాయా వెంకన్న?
దీపా, ఇప్పుడైనా ఇంకా ఉంది. ఇలా తయారు చేసిన బెడ్లను 30 రోజులు మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న చీకటి గదిలోని రాకులపై ఉంచాలి. ప్రతిరోజు గదిలో తగినంత తేమ, ఉష్ణోగ్రత, మంచి గాలి సరఫరా ఉండేలా చూసుకోవాలి. కొద్దిపాటి వెలుతురు ప్రతిరోజు 30 నిమిషాలు బెడ్లపై పడేలా చూసుకోవాలి. శిలీంద్రం బెడ్లలో దట్టంగా వ్యాపిస్తుంది.
ఆ తర్వాత మనము కేసింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి.
ఏందే సత్తన్నా, కేసింగా అంటేంటి? కేకు ముక్కల్లాగా.
ఆగరాదే సత్తన్న చెప్పేదాకా, నీ ఆగం సల్లగా ఉండ, నువ్వు చెప్పే సత్తన్న.
ఏం లేదురా సునీత, అయితే పూర్తిగా శిలీంద్రం వ్యాపించిన బెడ్లను శుభ్రమైన చాకుతో 2 సమభాగాలుగా విభజించి వరిగడ్డిని శుభ్రమైన చేతితో బాగా అదిమి 3 సెంటీమీటర్ల మందము శుద్ధి చేసిన మట్టితో కప్పాలి. దీనినే కేసింగ్ అంటారు. అలాగే 0.1% భావిష్యం మిశ్రమాన్ని కేసింగ్ చేసిన బెడ్లపై పిచికారీ చేయాలి.
మరి ఈ కేసింగ్ కి ఏ మట్టైనా వాడచ్చా వెంకన్న?
సునీత, కేసింగ్ చేసే 2 వారాల ముందు 70% నల్ల మట్టితో 25% ఎర్రమట్టి లేదా ఇసుక కలిసిన మట్టిని 4 లేదా 5% ఫార్మోడియైడ్ ద్రావణంలో బాగా తడపాలి. దీనిపై 0.1% కార్బెండిజం మందు నీటిని కూడా చల్లి మట్టిని పాలిథిన్ కవర్లో కప్పాలి. 2 రోజులకొకసారి కలియబెడితే ఫార్మోడియైడ్ ఆవిరి బయటికి పోతుంది. కేసింగ్కు వాడే మట్టి యొక్క ఉదజని సూచిక 7.5 నుంచి 8 ఉండేలా చూసుకోవాలి.
మరి మట్టితో నింపినం కదా, ఇప్పుడు ఎండలో పెట్టచ్చా?
లేదురా సునీత, ఇప్పుడు కూడా 80 నుండి 90% తేమ మరియు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేలా చీకటి గదిలోనే ఉంచాలి. కేసింగ్ చేసిన మరుసటి రోజు నుంచి నీళ్లు వాటిపైన చిలకరిస్తూ ఉండాలి.
సత్యన్న, మరి మనం వీటికి నీళ్ళని ఇచ్చుడేనా?
ఇలా కేసింగ్ చేసిన బెడ్లను మనం పొద్దున సాయంత్రం బేబీ స్ప్రేయర్ సహాయంతో నీటితో తడుపుతూ ఉండాలి.
అవునే సత్తన్న, మరి ఇవి 8 రోజులకు పుట్టగొడుగులు బయటికి వస్తాయి?
మనం కేసింగ్ చేసిన తర్వాత 15 నుండి 20 రోజుల్లో గుండు సూది పరిమాణంలో పుట్టగొడుగులు బయటికి వస్తాయి. ఈ సమయంలో గాలిలో తగినంత తేమ, శుద్ధమైన గాలి, వెలుతురు తగినంత ఉండేలా చూసుకోవాలి. అవి 6 నుండి 8 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నప్పుడు మట్టి లేకుండా కాడతో కోత కోయాలి.
మరి ఇవి 8 రోజుల వరకు నిలువ ఉంటాయే సత్తన్న?
ఏం లేదురా సునీత, పుట్టగొడుగు కాడల కింద భాగం కోసి మట్టి లేకుండా శుభ్రం చేయాలి. పాలిథిన్ సంచులలో ప్యాక్ చేసి కవర్కి 6 నుండి 8 రంధ్రాలు చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే సుమారుగా 2 నుండి 10 రోజుల వరకు ఇవి నిల్వ ఉండవచ్చు.
వచ్చిన పంట మొత్తం ఒకేసారి అమ్మలేం కదనే, మరి అవి ఎక్కువ రోజులు ఉండేలా ఏం చేయాలి?
అప్పుడు పుట్టగొడుగులను ఎండలో గాని విద్యుత్ శక్తి ఉపయోగించి గాని ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. ఎండబెట్టిన వాటిని గాలి చొరబడని డబ్బాలో ప్యాక్ చేయాలి. 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఎండబెట్టిన పుట్టగొడుగులను ఊరవేసి పచ్చలుగా కూడా నిల్వ చేసుకోవచ్చు.
అవునే సత్తన్న, మరి ఈ పుట్టగొడుగులు రంగు మారితే ఎలా?
ఏం లేదురా సారిత, తాజా పుట్టగొడుగులు రంగు మారకుండా నిల్వ చేయడానికి 0.5% నుండి 1.5% వరకు పొటాషియం మెటాబైసల్ఫేట్ లేదా 600 మిల్లీగ్రాముల సాధారణ ఉప్పు నీటిలో కరిగించి ఏర్పడిన ద్రావణంలో 5 నిమిషాలు కడిగి ఆరబెడితే సరిపోతుంది.
వీటికి ఏమైనా కీటకాలు గాని వ్యాధులు గాని తెగుళ్లు గాని వస్తాయా వెంకన్న?
సునీత చెప్తా వినరా, మనకు పుట్టగొడుగులలో సాఫ్ట్ మిల్యూ, బ్రౌన్ ప్లాస్టర్ మోల్డ్, వైట్ ప్లాస్టర్ మోల్డ్, ఆలివ్ గ్రీన్ మోల్డ్, నలుపు ఆకుపచ్చ బ్యాక్టీరియా మచ్చ తెగులు ఆశిస్తాయి. ఇవి బెడ్లపై కనిపిస్తే దానిని జాగ్రత్తగా చాకుతో తీసేసి ఆ ప్రదేశాల్లో బావిస్టన్ 0.1% పిచికారీ చేయాలి. వాటి నివారణకు గదిలో బావిస్టన్ 0.1% లేదా 10% ఫార్మాల్డిహైడ్ గదులు గోడల వెలుపల నేల మీద 10 రోజులకొకసారి చల్లాలి. బెడ్స్ పైన దోమ కనిపిస్తే వేప ద్రావణాన్ని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి చల్లాలి. ఆకుపచ్చని నల్లలి మచ్చలు కనిపించిన బెడ్స్ను తక్షణమే తొలగించి పారేయాలి. పుట్టగొడుగుల బెడ్స్లో బ్యాక్టీరియా మచ్చలు కనిపిస్తే 2 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ను 10 లీటర్ల నీటితో కలిపి చల్లాలి.
వీటి పెంపకంలో మరి ఇంకా ఏమేం జాగ్రత్తలు పాటించాలి సత్తన్న?
ఉన్నాయిరా దీప, ఫస్ట్గా ఏం చేయాలంటే మంచి రకం విత్తనాలు వాడాలి. శుభ్రమైన వాతావరణంలో జాగ్రత్తగా పెంచాలి. దానివల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వారానికి కనీసం 2 సార్లు గోడలు, నేలపైన 2% ఫార్మాలిన్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. అదేవిధంగా గది కిటికీలను బిగించి గది లోపలికి ఎలుకలు, కీటకాలు ప్రవేశించకుండా చూడాలి. పిచికారీ చేసే సమయంలో బెడ్స్ పైన నీరు పడకుండా తప్పనిసరిగా ఏదైనా వేసి కప్పాలి. గదిలో తగినంత ఉష్ణోగ్రత, తేమ ఉండేలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా పుట్టగొడుగులు పెంచే గదిలో తగినంత వెలుతురు, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి.
అవునే సత్తన్న, మరి మార్కెట్లో కిలో ధర ఎంతుంటదే? లాభమేనా మరి పుట్టగొడుగులను పెంచడం?
ఏముంది చెల్లెమ్మ, 1 కేజీకి 150 నుంచి 200 రూపాయల వరకు ఖరీదు ఉంటుంది. మార్కెట్ డిమాండ్ ను బట్టి ధర కూడా ఎక్కువగా ఉండొచ్చు. మనం ఏడాదికి ఎన్ని పంటలు తీస్తున్నామో దాన్ని బట్టి ఆదాయం కూడా వస్తుంది.
వీటిలో పోషక విలువలు బాగా ఉంటాయటగా, నిజమేనా?
నిజమే చెల్లే, పుట్టగొడుగుల్లో అనేక రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా మాంసకృత్తులు ఎక్కువగా ఉండి కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి అధిక జీర్ణశక్తిని కలిగి ఉంటాయి. శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ను పెంచి ఇవి గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. వీటితో మనం కూరనే కాకుండా బిర్యానీ గాని, పకోడీ, మంచూరియా ఇలా అన్ని రకాల వంటలు చేయవచ్చు.
ఇన్ని లాభాలున్న పుట్టగొడుగుల సాగు నేను కూడా మొదలు పెడదాం అనుకుంటున్నా అన్న.
నాకు కూడానే పుట్టగొడుగుల సాగు మంచి ఆదాయ మార్గంలా అనిపిస్తుంది.
అవును, పుట్టగొడుగుల సాగు మొదలు పెడదాం. ఏమైనా సమస్యలు వస్తే మన సత్తన్న వెంకన్న ఉన్నారుగా, మరి ఏమంటారు?
తప్పకుండారా సునీత. మన హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మరియు సిరిసిల్లాలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. మీరు కూడా వెళ్ళి సాగు మెలుకలు నేర్చుకోండి. అక్కడ డాక్టర్ రాజేందర్ గారు అందుబాటులో ఉంటారు.
అవునవును, పోదాంరా చెల్లెమ్మ. సరేరా చెల్లెమ్మ, వెళ్ళిరండి.
విన్నారుగా రైతన్నలు, పాల పుట్టగొడుగులు ఎలా సాగు చేయాలో ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. మీరు కూడా ఈ సూచనలు పాటిస్తూ పాల పుట్టగొడుగులు సాగు చేసి మంచి లాభాలు, దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. మళ్ళీ వచ్చే వారం ఇంకో ముఖ్యమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.
వరిలో ప్రస్తుతం ఆశించేటువంటి కాండం తెలిసే పురుగు యాజమాన్యం. ప్రస్తుతము నాట్లు దాదాపుగా పూర్తయి 15 నుంచి 30 రోజుల దశలో వరి పైర్లు ఉన్నాయి. ఈ పైరులో గమనించినట్లయితే వరిలో రెక్కల పురుగులు, తల్లి రెక్కల పురుగులు, అలాగే మగ రెక్కల పురుగులు కూడా గమనించడం జరుగుతుంది. అటు లింగాకర్షక పుట్టల్లో కానీ దీప పేరల్లో కూడా పురుగులు గమనించడం జరుగుతుంది. కాబట్టి రైతాంగం ఈ పిలక దశలో మొగి పురుగు ఆశించే ఆస్కారం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ మొగి పురుగు తల్లి పురుగు చూసుకున్నట్టయితే ముదురు ఎండుగడ్డ రంగులో ఉంటుంది. ఆ గుడ్లు ఆకులు కొండలపై పెడుతుంది. కాబట్టి దాని నుంచి వచ్చిన పిల్లలు కాండంలోకి వెళ్లి ఆహారం తినడం వల్ల మొగ్గు అంతా చనిపోతుంది. మొగ్గు లాగి చూస్తే తేలిగ్గా ఊడొస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు కనుక నివారించుకోకపోతే తర్వాత దశలో అంకురం నుంచి పొట్ట దశలో ఆశించి తెల్లకంకి వచ్చి 3 నుంచి 4 బస్తాలు నష్టపోతారు. కాబట్టి ఈ దశలో మనం నివారించుకుంటే తెల్లకంకి కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మన గుళిక మందులైనటువంటి కార్బోఫ్యూరాన్ 3 CG అనేది 10 కిలోలు ఎకరానికి చొప్పున గాని, అలాగే క్లోరాన్ టానిల్పోల్ అనే మందు 0.4G అనేది 4 కిలోలు ఎకరానికి చొప్పున గాని, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనేది 4G గుళికలు 8 కిలోలు ఎకరానికి చొప్పున గానీ 20 నుంచి 25 కిలోలు ఇసుకలో కలిపి సమానంగా మనకి నీళ్లు పలచగా ఉంచి జల్లుకొని దానిలో ఇంకేటట్టు చేసుకుంటే ఈ కాండం తెలిసే పురుగుని తొలి దశలు నివారించుకోవచ్చు. అలాగే పురుగుల ఉధృతి నిఘా పెట్టడానికి గానీ, ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మనం గుళిక మందులు కానీ పిచికారీ చేసుకోవడం అనేది ఒక ప్రధానం అవకాశం. నుంచి గుళిక మందులు, తర్వాత లింగాకర్షక పుట్టలతో మానిటరింగ్ చేసుకోవడము, పుట్టకి 25 నుంచి 30 పురుగులు పడిన సందర్భంలోనే మనం పురుగు మందులను వారం లోపల పిచికారీ చేసుకోవడము, ముఖ్యంగా పురుగు మందుల్లో చూసుకుంటే కాటా 50% నీటిలో కరిగేప్పుడు మందు 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున 400 గ్రాములు గానీ, క్లోరాన్ టానిల్పోల్ అనే మందు 60 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున 0.3 మిల్లీలీటర్ నీటికి చొప్పున గానీ, అలాగే టెట్రానిల్పోల్ అనే మందు 0.5 ml నీటికి చొప్పున దాదాపు 100 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున గానీ, అలాగే ఐసో సైక్లోసీరం అనే మందు 120 ml ఎకరానికి చొప్పున 0.6 ml నీటికి చొప్పున గానీ పిచికారీ చేసుకుని కూడా ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి కాండంతులను నివారించుకుని రాబోయే రోజుల్లో తెల్లకంకి రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం అంతా కూడా తమ తమ పొలాల్లో ఈ పురుగుని గుర్తించుకుని తగు సస్యరక్షణ చేపట్టాలని సూచిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి కాలంలో సుమారు 50 నుంచి 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం పైర్లు కొన్ని చోట్ల నార్మడి దశలో అంటే ఇంకొక వారం 10 రోజులు నాటుతారనే దశలో ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల 15 నుంచి 20 రోజుల దశలో కూడా గమనించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నాట్లు వేసిన ప్రాంతాల్లో కరీంనగర్ నిజామాబాద్ ప్రాంతాల్లో ఉల్లికోడు ఇప్పటికే ఆశించినట్టు గమనించారు. కాబట్టి రైతాంగం ఉల్లికోడు యాజమాన్యాన్ని పాటించడంలోనూ ఉల్లికోడుపై నిఘా పెట్టడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఇప్పుడు నారుమడి దశలో ఉండి నాటడానికి సిద్ధంగా ఉన్న పైర్లో కార్బోఫ్యూరాన్ 3 సీజీ గుళికలు ఎకరానికి సరిపోయే నారుమడికి 800 గ్రాముల నుంచి 1000 గ్రాములు చొప్పున ఇసుకలో కలిపి పలచగా నీరుంచి నీరు ఇంకేటట్లు చేసుకోవాలి. అప్పుడు నాటిన తర్వాత ఈ ఉల్లి కూడా ఆశించకుండా ఉంటుంది. అదేవిధంగా నాటిన పొలంలో 15 నుంచి 20 రోజుల దశలో ఉన్న పైర్లో ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగు చేసిన ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఉల్లికోడి యాజమాన్యం చేపట్టాలి. ఇందుకు గాను కార్బోఫిరాన్ 3 సీజీ గుళికలు 10 కిలోలు, ఫిప్రోనిల్ 0.3 జీ గుళికలు 8 కిలోలు, ఫిప్రోనిల్ 0.6 జీ గుళికలు 4 కిలోలు, లేదా పిచికారి మందు అయినట్లయితే ఫిప్రోనిల్ 5 SA అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ చొప్పున ఎకరానికి 400 మిల్లీలీటర్లు కానీ ఈ మందులు ఏదో ఒక దానిని తప్పనిసరిగా ఇప్పుడు 10 నుంచి 20 రోజుల దశలో ఉన్న వరి పైర్లో చేసినట్లయితే ఈ ఉల్లికోడిని నివారించుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ఈ ఉల్లికోడి మీద ప్రత్యేక శ్రద్ధ ఈ సంవత్సరం యాసంగిలో వహించాలని సూచిస్తున్నాం.
అందరికీ స్వాగతం. ఈ వారం మన చెనుకబురిలో పర్యావరణం పరిరక్షణ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్టు, జీవ జంతు జాతుల రూపంలో ఉన్న మన చుట్టూ ఉన్న ప్రకృతి. ఇది మన మనగడకకు అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. భారతీయ మహర్షులు పర్యావరణాన్ని 2 రకాలుగా వివరించారు. ఒకటి మన చుట్టూ ఉన్న బాహ్య పర్యావరణం, రెండవది అంతర్గత పర్యావరణం. ఈ రెండింటిలో కూడా భగవంతుడే సృష్టించారు. ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది. దీనిని మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక, రసాయన, జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించి పరిమితంలో పోగయ్యాయి. దీనివల్ల ప్రతి చోట వీటి సాంద్రత పెరిగి పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తుంది. నేడు ఈ పర్యావరణానికి నష్టం వాటిల్లడంతో దీనికి కారణం కాలుష్యం. దీన్నే ఆంగ్లంలో పొల్యూషన్ అంటారు. కాలుష్యానికి అర్థం పర్యావరణంలో అసమతుల్యతలు సంభవించడమే. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చరిత్ర ప్రాచీనమైనది. హరప్ప నాగరికత సంస్కృతి పర్యావరణమైనదిగా ఉంది. వేదిక సంస్కృతి పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించబడింది. టీజ్ లాంటి పండుగలు, పర్వదినాలు జరుపుకోవడం హిందూ సాంస్కృతిక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. హోలీ, దీపావళి, శరత్ పౌర్ణిమ, వైశాఖ, మకర సంక్రాంతి, జన్మాష్టమి, రామనవమి వంటి పర్వదినాల్లో ఆయా ఋతువులను అనుసరించి ప్రకృతి గొప్పతనాన్ని, సౌందర్యాన్ని మనకు తెలియజేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు ఏమిటో తెలుసుకుందాం. జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం. మొదటిగా జల కాలుష్యం ఏమిటో చూద్దాం. జల కాలుష్యం, భూగోళంపై 80% జలం విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే శుద్ధమైన నీరు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత 3% కంటే తక్కువగా ఉంది. 1% నీరు కలుషితమైన లేదా ఉప్పు నీటి రూపంలో ఉంది. లభించే కొద్దిపాటి శుద్ధమైన జలం మానవ చర్యల వల్ల పనికి రాకుండా పోతుంది. దీని వల్ల కేవలం మనుషులకే కాక సమస్త ప్రాణకోటికి, ముఖ్యంగా జలచరాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. భూగర్భ జల కాలుష్యాన్ని ఆపడానికి మనం తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి, తాగడానికి స్వచ్ఛమైన నీరు అత్యంత ఆవశ్యకం. జలాన్ని పరిరక్షించడం, పరిశుభ్రంగా ఉంచడం మనందరికీ నైతిక బాధ్యత. మన సంస్కృతిలో నదులను మాతలుగా పూజిస్తారు. కానీ తల్లిగా భావించే గంగా, యమున, గోదావరి వంటి నదుల పరిస్థితి మనకు తెలియందే కాదు. నివాస ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్త చెదారం, పరిశ్రమల నుండి వచ్చే విషతుల్య దీని పర్యవసారంగా దేశంలో ఉన్న ప్రముఖ నదులన్నీ పెద్ద మురికి కాలువలుగా మారిపోతున్నాయి. కాబట్టి నదులను కాపాడుకోవడానికి మనమంతా సంకల్పబద్ధం కావాలి. పర్యావరణ పరిశోధకుల కథనం ప్రకారం వృక్షాలను నిదర్శనంగా నరికివేయడం కారణంగా నీటికి సంరక్షించే వృక్ష జాతులు తగ్గిపోతున్నాయి. అనావృష్టి సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి పట్టణాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. నదుల కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వాటిని సంరక్షించుకోవాలి. తర్వాత వాయు కాలుష్యం. ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల నుంచి వచ్చే పొగతో వాయు కాలుష్యం పెరుగుతుంది. మానవ ప్రేరిత చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు చేరి ప్రాణవాయువు తగ్గిపోతుంది. 2016లో వేలుపడ్డ ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 90% ప్రజలు కాలుష్యమైన వాయువులను పీడిస్తున్నారు. దీని కారకంగా అనేక రకమైన శ్వాస రోగాలు, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న ఈ కాలుష్యం వల్ల సహజంగానే సమస్త ప్రాణకోటి వృక్ష జాతులు ప్రమాదంలో పడ్డాయి. దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులు ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల ప్రాజెక్టులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తర్వాత భూ కాలుష్యం. మనిషి పవిత్రమైనది, భూమిని తన స్వార్థ ప్రయోజనాలు, సుఖభోగాల కోసం అనేక రకరకాలుగా నష్టపరుస్తున్నాడు. ఆహారం, జీవనాన్ని ఇచ్చే భూమిని నాశనం చేస్తున్నాడు. గృహ వ్యర్థాలు, చెత్త చెదారం వల్ల భూసారం దెబ్బతింటుంది. మన దేశంలో ప్రతిరోజు 10,000 టన్నుల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతుంది. వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి ఉత్పాదక శక్తిని తగ్గిస్తున్నాయి. పశు పక్షులు వీటిని తినడం వల్ల చనిపోతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం ప్రమాదానికి సంకేతం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారత్ లో ఏటా 86 లక్షల టన్నుల చెత్త పోగు అవుతుంది. ఇలా 2020 నాటికి పేరుకునే 12 బిలియన్ టన్నుల చెత్తను శుభ్రపరచడానికి 100 సంవత్సరాలు పట్టవచ్చు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి వివిధ మార్గాలు. ఈ సంవత్సరం జనవరి నుండి ప్లాస్టిక్ ఉత్పత్తులపై నియంత్రణ చేపట్టింది. కెనడాలో ఏకంగా ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్ లో 2016లో ప్లాస్టిక్ నియంత్రణ చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం సాధారణ అవసరాలకు వినియోగించే ప్లాస్టిక్ ప్లేటు, కప్పు మొదలైన వాటిపై 2020 వరకు పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్ పై నిషేధం విధించకుండానే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఇంగ్లాండ్ దేశం భారీగా జరిమానాలు మూలంగా ఈ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 90% తగ్గిపోయింది. మలేషియా కూడా వివిధ దేశాల నుండి ప్లాస్టిక్ నియంత్రించింది. ప్రకృతి మన జీవనానికి కావలసిన వనరులన్నీ సమకూరుస్తుంది. అన్ని సహజ వనరులను మనం ఉపయోగించుకుంటున్నాం, అతిగా వాడుతున్నాం. అభివృద్ధి పేరుతో ఎన్నో పనులకి పాల్పడుతున్నాం. అడవులను నరికివేయడం, పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యాన్ని మరింతగా పెంచడం, గ్రీన్ హౌస్ వాయువులతో వాతావరణాన్ని, భూగోళాన్ని వేడెక్కించడం అభివృద్ధి అనిపించుకోదు. ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. మనమంతా భూగోళాన్ని కాపాడడానికి చెట్లను నాటాలి. మనతో పాటు సమస్త జీవరాశి భూమిపై స్వచ్ఛంగా స్వచ్ఛమైన వాతావరణంతో జీవించాలంటే వ్యర్థాలను తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, నీటిని పొదుపుగా వాడుకోవాలి, చెట్లను అడవులను నరకడం మానివేయాలి, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉపయోగాలు మానివేసి జూట్ సంచులను వాడాలి లేదా సహజ సంచులని వాడాలి. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరో అంశంతో మీ ముందు ఉంటాం. ధన్యవాదములు.
గతవారం అడిగిన మొదటి ప్రశ్న,
ఏ సమస్యాత్మక భూములు బాగు చేయడానికి జిప్సంను వాడతారు? ఆప్షన్ ఏ తెల్ల చవుడు నేలలు, ఆప్షన్ బి నల్ల చవుడు నేలలు. సరైన సమాధానం నల్ల చవుడు నేలలు.
గతవారం అడిగిన రెండవ ప్రశ్న,
ఏ సమస్యాత్మక భూములు బాగు చేయడానికి సున్నంను వాడతారు? ఆప్షన్ ఏ ఆమ్ల నేలలు, ఆప్షన్ బి చవుడు నేలలు. సరైన సమాధానం ఆమ్ల నేలలు.
గత వారం ప్రసారమైన ఎపిసోడ్లో పాల్గొని 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి విజేతలుగా నిలిచిన వారు డాక్టర్ ఎస్ స్వరూప, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కోనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య గౌరవ, భద్రాద్రి క్రొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కరీంనగర్ జిల్లా రుక్మపూర్ గ్రామం నుండి ఆర్మీ కిషోర్ కుమార్, లలిత, రవిత్రేయిని, జస్విత, భద్రాద్రి క్రొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్త, గోదావరి గుప్త, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సేతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, లుమిన్ కుమార్, హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ.
రైతు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
మొదటి ప్రశ్న, పాల పుట్ట గొడుగులను పెంచడానికి ఎంత ఉష్ణోగ్రత ఉండాలి? ఆప్షన్ ఏ 29 డిగ్రీ సెల్సియస్ నుండి 35 డిగ్రీ సెల్సియస్ వరకు, ఆప్షన్ బి 30 డిగ్రీ సెల్సియస్ నుండి 35 డిగ్రీ సెల్సియస్ వరకు.
ప్రశ్న మరోసారి.
మొదటి ప్రశ్న, పాల పుట్ట గొడుగులను పెంచడానికి ఎంత ఉష్ణోగ్రత ఉండాలి? ఆప్షన్ ఏ 29 డిగ్రీ సెల్సియస్ నుండి 35 డిగ్రీ సెల్సియస్ వరకు, ఆప్షన్ బి 30 డిగ్రీ సెల్సియస్ నుండి 35 డిగ్రీ సెల్సియస్ వరకు. రెండవ ప్రశ్న, పాల పుట్ట గొడుగులను పెంచడానికి గాలిలో ఎంత తేమ ఉండాలి? ఆప్షన్ ఏ 80 నుంచి 90 వరకు, ఆప్షన్ బి 70 నుంచి 80 వరకు.
ప్రశ్న మరోసారి.
రెండవ ప్రశ్న, పాల పుట్ట గొడుగులను పెంచడానికి గాలిలో ఎంత తేమ ఉండాలి? ఆప్షన్ ఏ 80 నుంచి 90 వరకు, ఆప్షన్ బి 70 నుంచి 80 వరకు.
గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫోన్ నంబర్ మరోసారి 9154921220. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.